పొండరీకాసనమున కూర్చుండి మదికి ఇంపు తళ్ళు కొత్త వీణవాయింపుచుండు చెలువ నలువరాణి మదాత్మలో వెలయుగాక. మహానుభావుడు అల్లసాని పెద్దన గారు మనుచరిత్ర రాస్తూ సరస్వతీదేవిని ప్రార్థన చేశాడు. అందులో అంటాడనమాట, సరస్వతీదేవి వీణ పుచ్చుకొని ఇంపు తళ్ళు కొత్త, ఎంతో ఇంపుగా మంచి మధురముగా వీణ వాయింపుచుండు చెలువ నలువరాణి మదాత్మలో వెలయుగాక. ఎంత అద్భుతమైనటువంటి చిన్న ముక్కలో చెప్పాడనమాట. పుండరీకాసనమున కూర్చుండి, పైగా తెల్ల తామర పువ్వులో కూర్చుంది, ఆవిడ కూర్చున్న తామర పువ్వు తెల్ల తామర పువ్వు. మదికి ఇంపు తొళ్ళు కొత్త, మనస్సుకి ఎంతో ఆహ్లాదం అంతకంతకి పెంచుతూ వీణ వాయిస్తోంది అటువంటి చెలువ స్త్రీ నలువరాణి, అంటే బ్రహ్మగారి రాణి. నలువ అంటే నాలుగు ముఖములు కలిగిన వాడు అనమాట. చతుర్ముఖుడు అనే సంస్కృత శబ్దం తెలుగులో నలువ. ఆయన రాణి సరస్వతి నన్ను ఎల్లప్పుడూ నా మనస్సులో ఉండి నా చేత కవిత్వం రాయించుగాక, మాది ఆత్మలో వెలయుగాక, నా ఆత్మలో ఉండాలన్నాడు ఆయన. నా హృదయంలో ఆవిడ ప్రత్యక్షం అవ్వాలి. ఆవిడ సరస్వతి హృదయంలో ప్రత్యక్షమైతే ఇక కవిత్వానికి లోటు ఉండదు కనుక. చాలా గొప్ప పద్యం అనమాట. చేర్చుక్కగా నిడ్డ చిన్ని జాబిల్లి చే సింధూర తెల్ల కంబు చెమ్మగిల్ల అవతంసుమంబునందున్న ఎలదేటి రుచి కించిదంచిత శ్రుతుల నీనా ఘనమైన రారాపు చనుదోయిరాయిడి తుంబీ ఫలంబు తుందుడుకు జంద తరుణాంగుళిఛాయ దంతపు సరకట్టులు ఇంగిలీకపు వింత రంగులీన పుండరీకాసనమున కూర్చుండి మదికి ఉపనిషత్తులు బోటులై ఓలగింప పుండరీకాసనమున కూర్చుండి మదికి ఇంపు తళ్ళు కొత్త వీణ వాయింపుచుండు చెలువ నలువరాణి మదాత్మలో వెలయుగాక. అటువంటి సరస్వతీదేవికి మన అందరం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుందాం. ఆ సరస్వతీదేవి వీణాగానంలో తనను తాను మరిచిపోయి బ్రహ్మగారు అందుకే ఎక్కువ సైగ చేయకుండా ఎక్కువ మాట్లాడకుండా తీసుకురా అన్నాడు ఆయన. అలా కాసేపు సరస్వతీదేవి పాట పాడుతూనే ఉంది. ఇంతలో నారదుడు బయట ఉన్నటువంటి కాపలవాణ్ణి మణికోదరుణ్ణి పిలిచి బ్రహ్మగారి ఆజ్ఞ అయ్యింది, ఇంద్రజుమ్నుడిని ప్రవేశపెట్టన్నాడు. ఇంద్రజుమ్నుడు ఈ ద్వారపాలకుడితో లోపలికి రావడంతో ఎదురుగుండా బ్రహ్మాండమైన విశాలమైన వేయి రేకులు కలిగిన తెల్ల తామర పువ్వు చూశాడు. ఆ తెల్ల తామర పువ్వు మీద ఎర్ర తామర పువ్వు లాంటి ముఖం కలిగిన నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మను చూశాడు. నాకు పెద్ద బెంగ ఏమిటో తెలుసా, బ్రహ్మను కానీ ఎందుకు పనికిరాని ముసలాన్ని చూపించేస్తాను అనమాట. రిటైర్ అయిపోయిన వాడిని నేను చాలాసార్లు పురాణంలో చెప్పాను. బ్రహ్మగారు ఒకే ఒక్కసారి మాత్రమే ముసలాడి ఆ రూపాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకెప్పుడు ఆ రిటైర్ అయిపోయిన ముసలాడినేటి. బ్రహ్మగారు తాతగారులాగా గడ్డంతో అలా ముసలాడు ఏమి ఉండడు, నాలా అందంగా ఎర్ర తామరపు ముఖంతో ఉంటాడు. బ్రహ్మ కుసుమ కోమలంగా ఉంటాడు. నాలుగు ముఖాలు, ఒక్కొక్క ముఖం ఎంత అందంగా ఉంటుందండి, పగడాల రంగు ఎర్ర తామర పువ్వు రంగుతో సుకుమారంగా ఉంటాడు. కనకదండములు వేసుకుంటాడు ఆయన. ఆ సౌందర్యాన్ని దేంతో వర్ణించలేము. అందుకే ఆ సౌందర్యానికి బొట్లో పడిపోయింది సరస్వతి కూడా అంట. ఏ ఆయన తెల్ల తామర పువ్వు, తెల్ల తామర పువ్వు ఎర్ర తామర పువ్వు రంగులో ఆయన కూర్చున్నాడు నాలుగు ముఖాలతో. పక్కనే ఇంకో తెల్ల తామర పువ్వు ఆ పుండరీకంలో కూర్చుని సరస్వతి ఉంటుంది. ఆయన ఈయన కూర్చునున్న తామర పువ్వులకి 1000 రేకులున్నాయి, సహస్రార కమలములవి. ఏదో 2-3 రేకులున్న తామర పువ్వులు కాదు, 1000 రేకుల తామర పువ్వులు. అటువంటి తామర పువ్వుల్లో కూర్చుని ఉన్న ఆ దంపతుల్ని, సృష్టిని చేసేటటువంటి బ్రహ్మగారిని బ్రహ్మగారి భార్యని, ఒక ఆయన సృష్టికర్త, ఆ సృష్టికర్తకు ఆహ్లాదం కలిగించే చదువుల తల్లి కదా ఆవిడ, అటువంటి వాళ్ళని చూడగానే ఈయనకి కళ్ళు చెమర్చాయి. ఆనందంతో కన్నీళ్ళు వచ్చేసాయి. తనను తాను మరిచిపోయాడు, పరవశుడైపోయాడనమాట. పరవశుడంటే ఏమిటి, పర అంటే ఆ పరబ్రహ్మలోకి వశమైపోవడం, లీనమైపోవడం, తనని తాను మర్చిపోవడం పరవశుడు అనమాట. సాష్టాంగ దండ ప్రణామం చేసేసాడు ఆయన. తర్వాత యమని స్తోత్రం చేయాలో తెలియదు. బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను చూశాక నోట మాట వస్తుందా పోని. ఆ సమయంలో అయినా బ్రహ్మగారు ప్రశాంతంగా ఉన్నాడా? సరస్వతి పాట వింటున్నాడు. అందుకే అన్నీ మర్చిపోయి పక్కన ఒక చోట నిలబడి వినయంగా రెండు చేతులు జోడించి బ్రహ్మగారికి ఒక సైడ్ అనమాట ఒక పక్కన నిలబడి అలా బ్రహ్మకే చూస్తాడు, సరస్వతికే చూస్తాడు. అపూర్వమైన ఆనందాన్ని అనుభవించాడు. ఏ జన్మలో పుణ్యమో ఆయనకి ఆ యోగం పట్టింది పాపం. లేకపోతే సామాన్య మానవుడికి బ్రహ్మలోకం అనేది కలలో మాట. ఒకవేళ వెళ్ళినా బ్రహ్మగారి పక్కన నిలబడగలరా, నిలబడినా చూడగలరా, చూస్తూ సరస్వతి గానం వినగలరా, అలా చాలాసేపు ఉండిపోయాను. కొంతసేపు అసలు మాట్లాడలేకపోయాడు. నాకే కళ్ళు జమ్మగిల్లి, అసలు ఏం కనపట్లేదు, అలుక్కుపోయినట్టుంది. ఒక ముహూర్తం ఆయన స్తబ్దంగా ఉండిపోయాడు. సావిత్రి శారదాభ్యాంచ విద్యమానాస్తు పార్శ్వయోః శుద్ధదేహధరైరేదైహి స్తూయమానః స్వయం భువః. ఓ పక్కన సావిత్రి, మరో పక్కన శారద. శారద పాడుతూ ఉంటే ఆ సమయంలో సావిత్రి కూడా అక్కడికి వచ్చింది. ఆవిడ ఏం చేస్తుంది? వింజామృతం లభిస్తుంది అనమాట స్వామివారికి. శుద్ధ దేహములు ధరించినటువంటి వాళ్ళు సావిత్రి, అలాగే తెల్లగా ఉంది శారద, తెల్లగానే ఉన్నది. ఆ మాతల మధ్యలో ఉన్న స్వామిని చూచి, నారదుని కేసు చూసి, గురుదేవ, గురువు పాదాలు పట్టుకుంటే ఇటువంటి లోకాలకు వచ్చి బ్రహ్మని, బ్రహ్మగారి భార్య సావిత్రిని, శారదని చూడవచ్చని ఇప్పుడు నాకు అర్థమయ్యింది అని కృతజ్ఞతతో మనస్సులోనే తలుచుకుని నారదుడికి నమస్కరించాడు. పైకప్పుడు మాట్లాడకూడదు కనుక ఆ టైంలో పెద్ద గొంతు వేసుకుని, ఏమన్నా నారదుడు గారు అండోయ్, మీ దైవంలో శారదను చూశానుండోయ్ అని అరిస్తే డిస్టర్బ్ అవుతుంది కదా మరి. అందుకని ఔచిత్యంతో మాట్లాడకుండా నమస్కరించాడు. ఆ లోకములో కల, కాష్ఠ, నిమిషము, దినము, మాసము, పక్షము, ఋతువులు, యుగములు, ఇటువంటి కాలం అంతా స్తంభించిపోతుంది. ఇక్కడంటే మనకి సెకను, ఆ తర్వాత నిమిషం, గంటలు, దినములు అలా గడిచిపోతాయి. కానీ బ్రహ్మలోకంలో కాలం ఉండదు, కాలం అసలు తెలియదు, ఎప్పుడు ఒకే కాలం స్తంభించి ఉంటుంది. అందుకే కాలానికి అతీతం ఆ లోకం. నజర జన్మ మరణం రూపాది పరిణామనం. అక్కడ ముసలితనము లేదు, మరణము లేదు, అసలు రూపమునకు మార్పు ఉండదు. వెళ్ళినవాడు ఎప్పుడు ఒకే రూపంతో ఉంటాడు. ఇవాళ ఉన్న రూపం రేపటికి మార్పు అక్కడ ఉండదు. నిద్ర లేకపోతే కళ్ళు ఎర్రబడ్డాలు కానీ, కింద కూర్చుంటే కాళ్ళు నెప్పెట్టి కాలిటు ఈ కాలిటు మార్చుకోవడం కానీ. ఆ లోకంలో నా ఆధయ, ఆధులుండవు, వ్యాధులుండవు, శారీరక మానసిక రోగములుండవు. ఎన్ని మన్వంతరములు గడిచినా అక్కడ అలాగే ఉంటుంది. అందుకే ఆ లోకానికి వెళ్ళాలి. కొంతసేపటికి సరస్వతీదేవి పాట పాడటం పూర్తయింది. ఆఖరణ బ్రహ్మగారిని స్తుతించింది. చిత్త చివరిగా బ్రహ్మని మంగళహారతిస్తూ బ్రహ్మదేవుని స్తోత్రం చేసింది. ఆరుద్రకి నాస్తికుడే కానీ ఆయన రాసిన గొప్ప పాటలు ఎవరు రాయలేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. ఆయన ఎప్పుడు దేవుణ్ణి తిట్టేవాడు. దేవుణ్ణి తిట్టడం కంటే కవుల్ని, పోతనగారా పోతనగారా అనేవాడు. తర్వాత తర్వాత వార్ధక్యంలో ఏమైనా మారేడేమో తెలియదు, కానీ బాల్యంలో ఎక్కువగా ఆయనలో నాస్తికత్వం ఎక్కువ. కానీ చిత్రం అండి, అసలు ఆయన రాసిన పాటలు వాళ్ళు పాడకుండా ఎవడన్నా ఉండగలడా? శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహు తీపి బహు తీపి. ఇలాంటి పాటలు రాశాడండి ఆయన. బాలభారతంలో నారాయణ నీలీల నవరస భరితం అని రాసి అద్భుతంగా రాశాడు. ఇంకా చెంచులక్ష్మిలో పాటలన్నీ ఆయనవే కదా. చెంచులక్ష్మిలో నారదుడి పాటలు, లేకపోతే చెంచులక్ష్మి పాడిన చెట్టు లెక్క గలవ పాటలు అన్నీ ఆయనే రాశాడు. అవి వింటే అసలు ఆరుద్రంత భక్తుడు లేడేమనిపిస్తుంది. పైకి నాటకవాడి లోపల భక్తుడేమనిపిస్తుంది నాకు అలాంటి వాడు చూస్తే. అలాగే పాపం ఆరుద్ర గారు ఈ బ్రహ్మదేవుడి మీద భీష్మ అనే సినిమాలో అద్భుతమైన పాట రాశాడనమాట.
బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత, పాహి పాహి హే భావాతీత, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత. శ్రిత కమలాసన్న సృష్టి కారణ, శ్రిత కమలాసన్న సృష్టి కారణ, సకల శాసన మంగళ చరణ, సకల లోక సౌభాగ్య నిధాన బ్రహ్మదేవ శుభభాగ్య విధాత.
ఎంత అద్భుతమైన సమాసాలు!
బ్రహ్మదేవుట
సకల భాగ్య విధాత నతజన సంత్రాతట, ఇవన్నీ పోతన గారి పదాలైనా పాటలో అందంగా చేర్చాడు ఆయన.
శిత కమలాసన తెల్ల తామర పువ్వు ఆసనంగా చేసుకున్నావు, సృష్టి కారణ సృష్టికి కారకుడివి, నత జనావన అంటే నమస్కరించిన వాళ్ళని రక్షించేవాడివి, సకల లోక సౌభాగ్య నిధాన, ఎన్ని అంచెప్రాసలు చూడండి, సకల లోకాలకి సౌభాగ్యం అందించే నిధివి అటువంటి బ్రహ్మదేవ శుభభాగ్య విధాత. పాహి పాహి హే భావాతీత, భావాలకు అతీత అన్నాడే. వీలున్నప్పుడు ఇలాంటి పాటలు మనం పాడుకుంటే స్తోత్రములు అంటే ఏమిటో తెలుస్తాయి. చాలామంది చూశానమాట, శ్రీశ్రీ అంతే, ఆయన నేను నాస్తికుడిని అంటాడు. నందుని చరితము వినుమ అనే పాట ఎంత బాగా రాశాడండి అసలు ఆయన. శివుడు అంతటి వాడు వచ్చి ఆయన లీనం చేసుకున్నాడు అంటాడనమాట. వాళ్ళని ఒక్కసారి మనం స్మరించుకుందాం, ఎందుకంటే రాసినవి గొప్పవి గనక వాళ్ళ రాత పక్కనెడితే ఈ రాత బాగుంది, అవునా? ఈ రాత చెప్పలేం కానీ అలా మంగళహారతి ఇచ్చి భగవంతుడైన బ్రహ్మదేవుని స్తుతించింది మహాత్పురాలు శారద. అప్పుడు పాట పూర్తయ్యాక మంగళహారతి పూర్తయ్యాక ఇంద్రజుమ్రుడికి తిరిగాడు బ్రహ్మ. ఆయనకి తెలియదేముంది, ఇది ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు, ఇక్కడ భక్తుల మీద దృష్టి పెడతాడు, ఆయన ఏది మర్చిపోడు ఉండవు, అందుకే సృష్టికర్త. అదే సమయంలో భూలోకంలో ఎవడు తపస్సు చేసినా ఆయనకి తెలుసు, ఊరికే తన్మయుడైనట్టు నటిస్తాడు. అందుకే ఇంద్రజుమ్రుడి కేసి తిరిగి, ఇంద్రజమున నీవు విష్ణువునికి ఇష్టుడివి, అందుకే భగవంతుడు నీ చేత జగన్నాథాలయం నిర్మాణం చేయించుకున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి ఎంతకాలమైందో నీకు తెలియదులే, అందుకే ఇక్కడ హాయిగా ఆనందంగా ఉన్నావు, ఇంతకీ నీ కోరిక ఏమిటన్నట్ట. అన్నీ ఎరుగునాయన, ఈయన ఇక్కడికి ఎంతకాలమైందో వచ్చి తెలుసు, ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు, అయినా తెలియనట్లుగా రాజుగారి మీద ఉన్న గౌరవంతో ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఆయన హృదయములు అన్నీ ఎరిగి కూడా ఇలా అడగడం ఒక తమాష. అప్పుడు ఆయన రెండు చేతులు జోడించి, భగవంతుడా నీకు తెలియందేముంది, అంతర్యామిని హి భగవన్, నువ్వు మాలో హృదయంలో ఉంటావు, సమస్తం ఎరుగుదు, నా కోరిక నీకు తెలుసు, అయినా ఎందుకు వచ్చావు అని అడిగావు, అడిగావు కాబట్టి చెబుతున్నాను. నేను నీ పుత్రుడైన నారదునితో కలిసి భూలోకంలో యాగాలు పూర్తి చేశాను, అశ్వమేధ యాగాలు పూర్తయ్యాయి, అవవృతం అయ్యింది, స్వామివారు విగ్రహాన్ని మొండి విగ్రహం కింద తయారు చేసి అదృశ్యం అయిపోయాడు, ఇప్పుడు ఆ విగ్రహం నీ ద్వారా ముహూర్తం పెట్టించుకుని నీ చేత ప్రాణప్రతిష్ఠ చేయించి ఆవిష్కరింప చేయాలని నా కోరిక, అందుకని నీవు ఆ విగ్రహ ప్రతిష్టాపన కోసం నాతో రావాలి, ఇది నా కోరిక. ప్రసీదమాం కురుష్వేదం జగన్నాథస్త్వమేవహి, నీవే జగన్నాథుడివి, ఆ జగన్నాథుడికి నీకు తేడా లేదు, ఎందుకంటే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ముగ్గురు ఒకటే త్రిమూర్తులు, ఒకే ఆత్మస్వరూపులని నేను ఎరిగి ఉన్నాను, అందుకని నాతో వచ్చి ఆ కార్యక్రమం జరిపించవా, ఆలయ ప్రతిష్టాపన జరిపించవా, నువ్వే బ్రహ్మవి అయ్యి పౌరోహిత్యం వహించవా అన్నాడు. ఈలోపు ద్వారపాలకుడు దుర్వాస మహర్షి వస్తున్నాడు వచ్చి అన్నట్ట. బ్రహ్మగారు ఈయనకి ఇంకా వరం ఇవ్వలేదు, ఈయన ఏదో అడిగాడు, మధ్యలో కర్మయోగం ఇంటరప్షన్ అనమాట, డిస్టర్బెన్స్. ద్వారపాలకుడు బయట నుంచే దుర్వాస మహర్షి వస్తున్నాడు అని అరిచట్ట. దుర్వాసుడు వస్తున్నాడని చెప్పకపోతే ఆయన కోపం ఎక్కువ, ద్వారపాలకుడిని పురుగైపో అంటే పురుగైపోతాడు. అసలు ఈ మధ్యకాలంలో ఆయన నేను జాతకం బాగాలేదట, అందుకని ద్వారపాలకుడు కంగారడిపోతూ దుర్వాసుడు వచ్చాడు, ఇందాక నారదుడు వచ్చాడు, నారదుడు అంటే ప్రశాంతంగా ఉంటాడు, దుర్వాసుడు అలా కాదు, ఏ నన్ను లోపలికి పంపించవా, నీ సంగతి చూస్తానంటాడు. సంగతి చూస్తానన్నా పర్వాలేదు, కమండల జలం తల్లి ఇంకేముంది, భూలోకంలో పద్మాకర్ గారు పురాణం చెబుతున్నాడు, అటు ఇటు తిరిగి దోమగా మారిపో అంటాడు, ఇక దోమ వచ్చి నాగొంతుకులో దూరుతుంది, అదో కూడా అందుకని దుర్వాసుడు వస్తున్నాడు అన్నట్టే దుర్వాసుడు వెంటనే లోపలికి వచ్చేసాడు. ఇక దుర్వాసుడు ఎవరిని అడగడాలు ఉండవులేండి, చొచ్చుకొచ్చేయటమే రావడంతో సాష్టాంగ నమస్కారం చేసి జగద్గురు బ్రహ్మదేవ ఈ గుమ్మం దగ్గర లోకపాలకులు పితరులు మన్వంతర అధిపతులు ఇంద్రాదులు దీనంగా ఉన్నారు. నువ్వు ఇక్కడేమో పాట వింటూ కూర్చున్నావు, ఈ ఇంద్రజుమ్రుడితో కబుర్లు చెబుతున్నావు, వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కాళ్ళు లాగట్లేదా? దుర్వాసులు అంటే వాళ్ళు ఉంటారులేండి, వాళ్ళంతా అక్కడ వచ్చి కూర్చుంటే మీరు లోపల కూర్చుంటారా అని గురువుని కూడా అడిగేవాళ్ళు ఉన్నారండి. ఈ దుర్వాసుడు తిక్కగాడు కదా. మహానుభావుడు కనుక అలా అన్నాడు అనుకోండి, నీ పాదపద్మములు దర్శించుకోవడానికి వాళ్ళు ఎంతోసేపు అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏకాంతంగా కూర్చుంటే ఎలాగా? స్వామి వాళ్ళకి అనుమతి ఇవ్వ అన్నట్ట. అప్పుడు బ్రహ్మనవ్వి, వాళ్ళు దీనత్వంతో బయట ఉంటే కొంప మొలగదు, ఎందుకంటే వాళ్ళు ఎవరూ ఈ ఇంద్రజుమ్నుడికి సాటి రారు అన్నాడండి బ్రహ్మ. నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం ఏంటంటే, అసలు బయట ఉన్నది ఇంద్రాది దేవతలు, ఇంద్రజుమ్నుడు భూలోకంలో ఒక రాజుగారు, వాళ్ళు ఏమంటున్నాడు ఇప్పుడు బ్రహ్మ, ఇంద్రజుమ్నేన స్పర్ధంతే కింతు మోహవశానుగాహం, మోహవశంతో వాళ్ళు ఇంద్రజుమ్నుడి కంటే గొప్పవాళ్ళు అనుకుంటున్నారేమో, ఇంద్రజుమ్నుడికి వాళ్ళు ఎవరూ సాటిరారు. ఈ రాజు బతికొండగానే జీవన్ముక్తుడు, పాపాలు తొలగించుకున్నవాడు, స్వామివారి దారు మీద కూర్చుని వచ్చినవాడు, ఆ దారుని విగ్రహములుగా చేయించుకున్నవాడు, మహానుభావుడు, నిరంతరం భగవంతుడిని మనస్సులో పెట్టుకున్నవాడు, అన్నిటికీ మించి గురుభక్తి కలిగిన వాడు. దేవతలు ఎంత గొప్పవాళ్ళైనా ఇతనికి సాటిరారు. అయినా నువ్వు వాళ్ళని ప్రవేశపెట్టమన్నావు గనక నిన్ను గౌరవించాలి. దుర్వాసుడిని గౌరవించకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. ఈ లోకంలో కొన్ని చెప్పారండి, దుర్వాసుడు, అల్లుడు, పరమశిష్యుడు, వీళ్ళని గౌరవించకపోతే కొన్ని కొంపలు ములుగుతాయట. అందుకని పూర్వకాలంలో ఉన్నారు ఈ మూడు ఎంత గొప్ప వాడండి వేదవ్యాసుడు అనిపిస్తున్నమాట. యామాత చతుర్వాస శిష్య, ఈ ముగ్గురిని కూడా గౌరవించవలసిందే. అందులో దుర్వాసుడిని గౌరవించకపోతే ఏకంగా విష్ణువుని శపించేస్తాడు, అంబరీషుడిని శపిస్తాడు, తర్వాత ఆయన పాటలు వినపడతాడు అనుకోండి, సమస్త లోకాలు తిరుగుతాడు. ఇక రెండోడు జామాత దశమగ్రహం అంట. మీకు నేను చెప్పేది ఏముంది, అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు కాస్త గౌరవించకపోతే ఏమ్మా విజయలక్ష్మి, ఇప్పుడు అవరు అల్లుడిని గౌరవించకపోతే ఇంకా తర్వాత ఇంకా చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి, ఆ తర్వాత కూతుర్ని పంపించడం, ఇంకా తర్వాత ఎన్నో సమస్యలు వస్తాయి. ఏదో ఎక్కడో కొంతమంది మంచి అల్లుళ్ళు ఉంటారు, అది పక్కన పెట్టండి. ఇక మూడోవాడు శిష్యుడు, శిష్యుడు కూడా గురువుకి నిరంతరం సేవ చేస్తాడు, పాపం వాడిని పంపించకపోతే అది నిజంగా పాపం అవుతుంది, ఎందుకంటే నిత్యం సేవ చేస్తారు కదండి. పాపం ఆంజనేయులు ఉన్నాడు అనుకోండి, ఆంజనేయులే చేయగట్టు కూర్చుంటాడు. అటువంటి వాడు గురువు గారి దర్శనానికి వచ్చాను అని ఎనిమిదింటికి వస్తే నేను పంపించనంటే అప్పుడు రాజుని శపించి ఇచ్చాను, ఎందుకంటే అటువంటి శిష్యులు గొప్పవాళ్ళు కనుక. ఈ శిష్యుల్ని కూడా కొన్ని విషయాల్లో కంట్రోల్ చేయలేము, గురువు గారి కంటే శిష్యులు గొప్పవాళ్ళు అవుతారట కొంతకాలం పోయాక, ఎందుకంటే గురుభక్తి వల్ల. మీరు చూశారు కదా పురాణాల్లో గురుభక్తితో గురువుని కూడా రక్షించిన శిష్యులు ఉన్నారు. ఈ ముగ్గురికి సర్వస్వతంత్రం ఇచ్చాడు, నేనే వ్యాసుడు ఇచ్చాడు బాబు, వాళ్ళు నా మీద పడకండి. అందువల్ల లోపలికి ప్రవేశపెట్టమన్నాడు ఆయన. దేవతలు దుర్వాసుడి యొక్క అనుగ్రహం వల్ల లోపలికి వచ్చారు, కానీ వచ్చిన వాళ్ళు దగ్గరికి రాకుండా దూరం నుంచే నమస్కరిస్తున్నారట. ఏమో బ్రహ్మగారిని డిస్టర్బ్ చేసి వచ్చామేమో, బ్రహ్మగారి అనుమతి తీసుకోకుండా దుర్వాసుడి ద్వారా చొచ్చుకొచ్చామేమో, చొచ్చుకు వస్తే ఆయన ఏమంటాడు అని దూరం నుంచే నమస్కరించారు. అప్పుడు ఆయన ఇలా కడగంటి చూపుతో, కడగంటి చూపు అంటే ఏంటన్నమాట, ఈ కొలుగుతో చూడనాడు అన్నాడు, అంటే అక్కడే ఆగండి ఈయనున్న చోటికి రాకండి అన్నాడు. ఆశ్చర్యపోయారు, ఏం విచిత్రం, ఇంద్రజుమ్నుడి దగ్గరికి తీసుకున్నాడు సరస్వతి పాట వినడం అయ్యాక, నారదుడిని కూడా ఇంద్రజుమ్నుడి కంటే కొంచెం దూరం పెట్టాడు, కానీ వీళ్ళని ఎక్కడో దూరం కట్టి పెట్టాడు, దగ్గరికి రమ్మండం లేదు, ఆగండి అన్నాడు అంతే, కడగంటి చూపుతో ఆపేసేట. అప్పుడే అర్థమైంది, ఓహో మనందరికంటే లోకపాలకులందరికంటే ఈ ఇంద్రజుమ్నుని మీద బ్రహ్మకి ప్రత్యేక ప్రేమ ఉన్నది, కారణం ఏదో ఉంటుంది అనుకున్నారు వాళ్ళు, అంతేగాని ఆయన శక్తి గురించి వాళ్ళకి తెలియదుగా. అప్పుడు వాళ్ళని అక్కడ ఆపి దుర్వాసుని అక్కడే నిలబడని, నారదుడి కంటే కూడా తాకి దగ్గరగా ముందుగా ఉన్న ఇంద్రజుమ్నుని మళ్ళీ ప్రేమగా చూసి, రాజా నీతో వచ్చి భూలోకంలో పురుషోత్తమ క్షేత్రంలో విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేసి మొత్తం కార్యక్రమం అంతా నా చేత నడిపించాలనే కోరికతో నువ్వు ఇక్కడికి వచ్చావు అంతే కదా, కానీ నీకు తెలియదు ఈలోపు నువ్వు ఇక్కడికి భూలోకం నుంచి వచ్చింది, భూలోకానికి ఇంకా వెళ్ళలేదు, నేను సరస్వతి పాఠం వింటున్నంతసేపు నా పక్కన ఉండడం వల్ల భూలోకంలో ఎంతకాలం గడిచిందో నీకు తెలియదు, నీ వాచి ఇక్కడ పనిచేయదు, స్తంభించిపోయింది అది, అది డేట్లు మార్చుకున్నా ఉపయోగం లేదు, అది అవుట్ డేటెడే, 71 మహాయుగములు గల ఒక మన్వంతరం గడిచిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. మహాయుగం అంటే చెప్పాగా, కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం, ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం, అటువంటివి మహాయుగములు 71 గడిస్తే ఒక మన్వంతరం అంటారండి. మన్వంతరం అంటే 71 మహాయుగాలు. ఎంతమంది మనువులు వెళ్ళిపోతారు ఈలో? ఈ మనువులు రొటేట్ అవుతూ ఉంటారు. స్వాయంభూమరు, సారోచసమరువు, ఉత్తమమరువు, తామసమరువు, రైవతమరువు, చాక్షుషమరువు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, మేరుసావర్ణి, దక్షసావర్ణి, ఇంద్రసావర్ణి, రుద్రసావర్ణి, ఈ రౌత్య భౌత్య అందరూ వెళ్ళిపోయారట. మళ్ళీ ఇలాంటి మనువులు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ 71 మహాయుగాలు గడిచాయి. ఇప్పుడు మళ్ళీ మన్వంతరాల్లో సారోచిషుడని రెండో మనువు కాలం ప్రారంభమయ్యింది. ఇంతకాలం నువ్వు ఇక్కడ ఉన్నావు, ఈలోపు నీతో పాటు తిరిగిన నీ భార్యలు, నీ పరివారం ఒక్కరుంటే ఒట్టు, వాళ్ళంతా వెళ్ళిపోయారు. అసలు భూలోకంలో నిన్ను గుర్తుపెట్టేవాడు ఒకడూ లేడు. ఇప్పుడు నువ్వు నేను అక్కడికి వెళ్ళామనుకో, మనము ఆ విగ్రహాలు ఉంటాయి. ఈలోపు ఆ విగ్రహాలని ఏం చేయాలో తెలియక పక్కన పెట్టి అక్కడ భూలోకంలో గాలవుడని ఒక రాజు ఉన్నాడు, వాడ్ర దేశాన్ని పరిపాలిస్తున్నాడు. వాడు రాతి విగ్రహం పెట్టి ఆ ఖాళీ స్థలంలో పూజిస్తున్నాడు. అనగానే ఈయనకి మతిపోయింది. అయితే మా ఆవిడ కూడా వెళ్ళిపోయింది అన్నట్టు పాప ఇప్పుడు గుర్తుకొచ్చింది అనమాట. వెళ్ళేటప్పుడు మర్చిపోయి వెళ్ళిపోయాడు, ఇంట్లో చెప్పకుండా పోయాడు. ఇప్పుడేమో గుర్తుకొచ్చింది. అనగానే కంగారు పడకు, నీవు అదృష్టవంతుడివి. ఎన్ని యుగములు గడిచినా నీ భార్య ప్రతిష్టా సమయానికి ఏ లోకంలో ఉన్నా మళ్ళీ అక్కడికి వస్తుంది. సరే నువ్వు కోరావు గనక నేను వస్తున్నాను. ఇంకా ఆలస్యం చేస్తే ఈ టైం కూడా దాటిపోతుంది. మళ్ళీని పుట్టాహుటిన కన్ను మూసి తెరిచేలోపు నువ్వు భూలోకానికి వెళ్ళిపోయే వరం ఇస్తున్నాను. వెళ్ళిపోయి నారదుడిని వెంట పెట్టి వెళ్ళిపో. ప్రాణప్రతిష్ఠకి విగ్రహానికి కావలసిన ఏర్పాట్లు చేసుకో. అలాగే దాంతోపాటు విగ్రహ ప్రతిష్ఠ అంటే మాటలు కదా కదా, ఒక దేవాలయ ప్రతిష్ఠ అంటే మాటల, దానికి కావలసిన భోజనాలు సరంజామ అన్నీ ఏర్పాటు చేసుకో. అలాగే నేను కూర్చోడానికి ఆసనం చెయ్యి. ఆసనం చేసేటప్పుడు ఆ రాడ్లు వెళ్ళి స్లాబ్కి తగిలి స్లాబ్ కన్నాలు పడకుండా మాత్రం చూసుకో. నా కోసం స్పెషల్ ఆసనం తయారు చేయి. ఇది గొడవ కింద కదండి, మరి మళ్ళీ స్లాబ్ దెబ్బతింటే ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ గురువుగారికి ఆసనం వేసి పైన రాడ్లు పెట్టి ఆ స్లాబ్ పొడిస్తే అందులోంచి నీళ్లు కింద కారతాయి. మళ్ళీ రాజారెడ్డి గారు మేస్త్రిని పిలిపించాలి, దానికి ప్లాస్టింగ్ చేయించాలి, ప్లాస్టింగ్ వేయక మళ్ళీ రంగు వేయించాలి, రంగు వేయక మళ్ళీ దాని ఏదో కోటింగ్ కొడతారు, ఆరాగదెయ్యాలి. ఇవన్నీ పెద్ద పనులు అయిపోతాయి. పనివాడు పందిరేస్తే పిచ్చికలు పడగొట్టినట్టు ఉండకూడదు. అందుకని నా కోసం స్పెషల్ ఆసనం వేయించు, ఆసనం మాత్రం కొంచెం జాగ్రత్తగా వేయించు, ఆలయం దెబ్బతిని ఆసనం వేయించు. ఓ దేవతలారా, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నట్ట. ఎందుకు వచ్చామో ఈ ఇంద్రజుమ్నుడు చూడగానే మర్చిపోయాం, కానీ ఇప్పుడు గుర్తువచ్చిందండి మాకు. ఈ ఇంద్రజుమ్నుడు ఆలయం కట్టడానికి ముందు అక్కడికి వెళ్ళగానే ఇంద్ర నీలమణి కాంతులతో ఉన్న స్వామివారి నీలమణి విగ్రహం మాయమైపోయింది. నీలమణి విగ్రహం లేకుండా కొయ్య విగ్రహాలు ప్రతిష్ఠిస్తే పూర్వం ఉన్న శక్తి ఉంటుందో లేదో అని మాకు బెంగ అనగానే ఆయన నవ్వి, ఆ కొయ్య విగ్రహం ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్ పరమాత్మ. ఎంతో పూర్వం ఉన్నది మణి, ఇప్పుడు ఇది మణి కాదు. ఏకంగా పరమాత్ముడే కొయ్య రూపంలో ఉంటాడు. ఆ కొయ్య విగ్రహాలు కూడా ఈయన ప్రతిష్ఠించాక ప్రతి ఆషాఢం, అదే అధికాషాఢం, అధికాషాఢం వచ్చినప్పుడల్లా విగ్రహాలు మారతాయి. మారినప్పుడల్లా స్వామి మళ్ళీ నూతన శరీరం ధరిస్తూ ఉంటాడు. 12 ఏళ్లకో 9 ఏళ్లకో అధికాషాఢం వస్తుందని చెప్పాను కదా. వచ్చినప్పుడల్లా ఆయన మళ్ళీ నవ చైతన్యంతో ప్రజలను అనుగ్రహిస్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మణి విగ్రహమా, శిలా విగ్రహమా, కొయ్య విగ్రహమా, ఈ అనుమానం మనకు అక్కర్లా. భగవంతుడికి రూపం కావాలని పెట్టుకున్న తప్ప ఆయన నిరాకారుడు, ఆయన గుణాలకి కర్మలకి అన్నిటికీ అతీతుడు. మన కోసం ఒక విగ్రహ రూపంలో ఉన్నాడు. ఆ విగ్రహంలోకి నేనొక్కసారి ప్రాణప్రతిష్ఠ చేయగానే వచ్చి కూర్చుంటాడు. ఇక ఆయన కలియుగాంత వరకు ఎక్కడికి వెళ్ళాడు తన సంపూర్ణ అంశతో అందులోనే ఉంటాడు. ఆ మహానుభావుడి గురించి వేరే ఆలోచన పెట్టుకోకండి. ఇప్పటికే నా ఆయుర్దాయం సగం వెళ్ళిపోయింది చెప్పేశాడు ఆయన. అప్పటికి నా వయస్సు సగం వెళ్ళిపోయింది, నేను ద్వితీయ పరార్థంలోకి వచ్చేశాను. పూర్వే పరార్థే భోదే మాహ క్షేత్రం శ్రీ పురుషోత్తమం. నాకు పూర్వ వయసు 50 ఇయర్స్ దాటిపోయిందండి. ఇప్పుడు బ్రహ్మగారు 51 పుట్టినరోజు. అందుకే అద్య బ్రహ్మణ, అద్య బ్రహ్మణ, ఈ బ్రహ్మ, అద్య అంటే ఈనాటి అన్నమాట. ఈనాటి బ్రహ్మగారి యొక్క ద్వితీయ పరార్థే. మనం ద్వితీయ పరార్థంలో ఉన్నాం, పూర్వ పరార్థంలో లేను. అంటే ఆయనకి 50 ఏళ్ళు వచ్చేదాకా పూర్వ పరార్థం, 50 ఏళ్ళు దాటితే ద్వితీయ పరార్థం. మీలో చాలామందికి 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా ద్వితీయ పరార్థంలో ఉన్నవాళ్ళు అనమాట. 50 ఏళ్లకు లోపైతే ఆయువుని పూర్వ పరార్థము అంటారు. 50 నిండగానే 51లో అడుగు పెట్టగానే ద్వితీయ పరార్థం అంటారు. మన బోడి ఆయుర్దాయం ఉంది, ద్వితీయ పరార్థం వచ్చిందంటే ఇక శాశ్వత పరార్థం కూడా వచ్చితే వచ్చేస్తుంది. కళ్ళు మూసి తెరిచేలోపు రోజులు వెళ్ళిపోతున్నాయి. పొద్దున్నవుతుంది, రాత్రి అవుతుంది, నాకు ఎప్పుడు చూసినా పురాణం చెప్పినట్టే ఉంటుంది. ఇలా అనిపిస్తూ ఉంటాయి మనకి. కానీ
ఆయనకి అలా కదా, ఆయువు చాలా గొప్పది కదా. ఆయనకి ద్వితీయ ప్రార్థన రా గడవాలంటే ఎన్ని మన్వంతరాలు గడిచిపోతాయండి బాబు. ఆ యుద్ధం గురించి మళ్ళీ పదే పదే చెప్పక్కర్లేదు మీరు. అందువల్ల ఈ ద్వితీయ ప్రార్థనలో స్వామి ప్రతిష్ఠింపబడి నా ఆయువు పూర్తయ్యేదాకా భూలోకంలో ఉంటాడని వరం ఇచ్చాడు ఆయన. అంటే బ్రహ్మగారు 51వ ఏడు ఇప్పుడు కదా, ఆయనకు 100 ఏళ్ళు నిండేదాకా ఆ క్షేత్రంలో స్వామి శక్తి ఉంటుంది, నమ్మిన వాళ్ళని ఆ స్వామి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు శ్వేతవరాహ కల్పం, మను స్వయంభువో నామ శ్వేతవరాహ కల్పకి ప్రవర్తితేయం కాలో వై ప్రాతరాధ్య దినశ్చ. ఇప్పుడు శ్వేతవరాహ కల్పంలో స్వయంభవమును వెళ్ళిపోయి రెండవ వాడు స్వారోచిషుడు వచ్చాడు. ఆ సమయంలో స్వామి ఇక్కడ ప్రతిష్ఠింపబడతాడు. స్వారోచిషమరువు కాలంలో అంటే ఇప్పటికి ఎన్ని యుగాలు గడిచాయో ఆలోచించండి. ఇప్పుడు మనం వైవస్వత మనువులో ఉన్నాం కదా, స్వారోచిష మనువుకి 43,20,000, ఆ తర్వాత ఉత్తమ మనువు 43,20,000, తామస మనువు 43,00,000, రైవత మనువుకి 43,20,000, చాక్షుష మనువుకి 43,20,000, 5x43,20,000 గడిచాక ఇప్పుడు మనకి కలియుగంలోకి అడుగు పెట్టాక కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈలోపు చూడండి ఎన్ని సంవత్సరాలు గడిచిందో ఆ స్వామి అక్కడికి వచ్చి, ఏది దారుమూర్తిగా కొయ్యమూర్తిగా వచ్చి ఇన్నేళ్ళు గడిచింది టైం. అనగానే అందరూ ఆనందపడ్డారు, అమ్మాయే అనుకున్నారు. పుట్టాహుట్టిని అందరూ భూలోకానికి వచ్చేశారు. ఈ అంధర్జమున మహారాజు గారు బ్రహ్మానుగ్రహంతో కన్ను మూసి తెరిచేలోపు అక్కడికి వెళ్ళాడు. ఇంతపూర్వం విమానంలో చాలా ప్రయాణం చేశాడు, ఇప్పుడు అంత ప్రయాణం అక్కర్లా. రైలెక్కి 26 గంటలు 48 గంటలు ప్రయాణం చేసినాడు, విమానం ఎక్కితే 2 గంటలు వచ్చేసినట్టుగా కన్ను మూసి తెరిచేలోపు భూలోకానికి వచ్చేసాడే. అక్కడికి వచ్చి చూస్తే ప్రాసాదంలో కొన్ని స్తంభాలు పూర్తవ్వలేదు, కొన్ని స్తంభాలు పెట్టడం మండపం లేదు. ఆనాడు ఆయన కట్టినప్పుడు ఎలా ఉందో ఆలయం అలాగే ఉంది ఇప్పటికి కూడా. కానీ ఆలయంలో ఈయన ప్రతిష్ఠించే చోట ఒక ప్రాంతంలో వేదికకి దగ్గరలో ఒక రాతి విగ్రహం ఉన్నది. ఆ రాతి విగ్రహాన్ని చూచి ఈయన ఆశ్చర్యపోయాడు. ఓహో, ఇప్పుడున్న ప్రభువుడు అందాక ఈ శిలా విగ్రహం పెట్టాడేమో అనుకున్నట్ట. అనుకుని వెంటనే ఎవరక్కడ అన్నాడు. ఈయన మర్చిపోయాడు. ఈయన ప్రజలు వెళ్ళిపోయారు, ఈయన భట్లు వెళ్ళిపోయారు, పెళ్ళం అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు లేరు, కొత్త రాజుగారు ఎవరు వచ్చారు కదా. యుగాలు గడిచిపోయాయనే విషయం మర్చిపోయి ఎవరక్కడ అని చప్పట్లు కొట్టాడు. కానీ చిత్రం ఏంటో తెలుసునండి, బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల ఎవరక్కడ అని చప్పట్లు కొట్టగానే పైనుంచి కిందకి ఈయన పరిపాలనా కాలంలో ఈయన కూడా ఉన్న పురోహితులు వారు, ఆయన తమ్ముడైనటువంటి విద్యాపతి, భటులు, భార్య అందరూ చరచర దిగొచ్చేశారట. అప్పుడు మాత్రం ఈయన ఆశ్చర్యపోయాడు. అవును కదా, నా వారు ఎవరూ లేరే, చప్పట్లు కొట్టినంత మాత్రం చేత మా ఆవిడ వచ్చేసింది. అదిగో బ్రహ్మగారి వరం ఉన్నప్పుడే పెళ్ళాన్ని ఇంట్లో వదిలేసినా నష్టం లేదు, బ్రహ్మగారి వరం లేనప్పుడు మాత్రం మీ భార్యను మీతో తీసుకెళ్ళండి. ఆవిడ వచ్చింది, భటులు వచ్చేశారు, మొత్తం అందరూ. ఈయన చెప్పాను, ఈయన కులపురోహితుడు అక్కడున్నాడు, ఆయన వెళ్ళిపోయినాడు, ఆయన వచ్చాడు, ఆయన తమ్ముడు వచ్చాడు. ఒక్క భూలోకంలో ఎప్పటికీ నాశనం లేనివాడు ఒకడున్నాడు. ఈ ఆలయ ప్రతిష్ఠ అయ్యేదాకా ఎన్ని యుగములు గడిచినా బతికి ఉన్నట్ట చావకుండా ఆయన ఎవరో తెలుసా, ఈ విద్యాపతి మొట్టమొదట చూసిన బోయవాడు ఉన్నాడుగా విశ్వావసువు, ఆయనకి మాత్రం మృత్యువు లేదుటండి. ఆయన బోయపల్లెతో అలాగే ఉన్నట్ట. ఈ పురుషోత్తమ క్షేత్రం ప్రళయంలో సముద్రంలో కలవలేదు. అందువల్ల దాంతో పాటుగా స్వామి అనుగ్రహం వల్ల ఒక్క బోయవాడు, అతని పల్లె, అతని అనుచరులు మాత్రం ఇన్నేళ్లుగా అక్కడ అదే వయస్సుతో బతుకున్నారు. ఆహా, ఇంత మహాపండితులు కంటే ఈ బోయవాడు ఎంత దృష్టవంతుడండి. ఆ విశ్వావసు వాడికి ఆ యోగం పట్టింది. ఇప్పుడు ఈయన అమ్మయ్య మనవాళ్ళంతా వచ్చారనుకుని ఈ మహావీరుల యొక్క సహకారంతో వాళ్ళ దగ్గర ఉన్న బంగారంతో అన్ని వస్తువులు తెప్పించేశాడు. బంగారపు ధ్వజస్తంభాలు, బంగారపు కంచాలు, పళ్ళాలు, భోజన పదార్థాలు, అలాగే పంచామృతాలు, యజ్ఞానికి కావలసిన సమితులు, ఒకటేమిటి సురుక్కులు సురవలు చెప్పడానికి వీలు కానిటువంటి అన్ని పదార్థాలు వచ్చేసాయి. ఇంకా పిండి వంటల భోజనాలు అయితే చెప్పక్కర్లేదన్నమాట. డాల్డా వేయకుండా నేతితో తయారు చేసినటువంటి మంచి మంచి పిండి వంటలు, తిక్మాల డాల్డా వేస్తే గురువుగారికి గొంతుకు పోతుంది కనుక. ఇటువంటి మంచి పిండి వంటలు, పాయసాలు, అపూపాలు, సైదపు పిండి వంటలు, లవణపు పిండి వంటలు కూడా, అంటే ఉప్పు పిండి వంటలు, ఉప్పు లేనివి, ఇంకా ఎన్ని రకాలు ఉండాలో అన్నీ ఉన్నాయి. ఉల్బణాలు, అనుల్బణాలు, అవి ఇవి, చల్ల పదార్థాలు కొన్ని, వేడి పదార్థాలు కొన్ని. కొన్ని వేడిగా తింటేనే రుచిగా ఉంటాయండి. చల్ల పులుసు అనగా, సాంబార్లు అనగా, ఇవన్నీ వేడిగా తింటే బాగుంటాయి. అందుకే ఎప్పుడూ వేడి చేసుకునే ఉంటారు. కిందట ఏడాది వండిన సాంబార్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసుకు తాగుతూ ఉంటారు.
అలా కాకుండా తాజా పదార్థాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేశారట. అపూర్వంగా పందిళ్ళు వేసేశారు ఆ సముద్ర తీరంలో. ఇక ఎక్కడెక్కడి వాళ్ళు ఆ ప్రతిష్టకు వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే భోజనాలు తిరిగి తృప్తి పొందుతున్నారట. ముందు భోజనం పెట్టాలి వచ్చిన వాడికి, పని చేయించడం కాదు. అందుకని అందరికీ మంచి మంచి భోజనాలు పెట్టారట. మరో అదృష్టం ఏంటి తెలుసా, ఈ రాజుగారి యొక్క ప్రభావం వల్ల వండేవాళ్ళు గొడ్డు కారం వేయడం మర్చిపోయారు, ఎక్కువ కారం వేయలేదు. కొంతమంది ఏం చేస్తారంటే క్యాటరింగ్ వాళ్ళు ఎక్కువ కారం వేసేస్తారు. కారం వేసేస్తే ఏంటనమాట, 10 మంది తినే అన్నం ఒకటి తినచ్చు. అవునా? అలా తింటారా? ఒకటి తినే అన్నం 10 మంది తింటారు. మీరంతా తన్నెత్తంలో కొట్టుకుపోతున్నట్టున్నారు, నేనేం చెప్పినా తల ఊపేస్తారు కానీ. ఇప్పుడు అక్కడ ఒకటి కోసం అన్నం పెట్టారండి, అందులో విపరీతంగా కారం వేశారండి, టమాటా బాత్ అన్నారండి, అందులో బాత్ బాత్కి మెతుకు మెతుక్కి మిరపకాయ ఉంటే ఏం తింటారు? తినలేనని ఇంత ఒట్టించుకున్నవాడు తినడం. అప్పుడు అవ్వద్దు, ఒకటి కోసం చేసిన టిఫిన్ 10 మంది తినచ్చు. అందుకని క్యాటరింగ్కి ఇచ్చే ముందు ఒకసారి చెప్పాలి ఎప్పుడైనా సరే, ఏమిటండి పప్పులో ఈ కారం, ఏమిటండి గొడ్డు కారం, ఏమిటండి సాంబార్లో కారం అన్నారు. అప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కారం తగ్గిస్తారు. కొంచెం కారం తగ్గిస్తే మరి పాప కొన్ని చోట్ల తింటారు, కొందరు తింటారు, కొంత తినలేరు కదా. అందువల్ల అది కూడా చూసుకోవాలి జాగ్రత్తగా మనం. అవునా? రాజుగారి కాలంలో ఎక్కువ కారం వేసిన వాళ్ళు లేరు, అసలు కారం వేయకపోవడము లేదు. మంచి తీపి పదార్థాల్లో కూడా మరీ విపరీతమైన తీపి లేదు, అలాగని మధురత్వం ఎంత ఉండాలో అంత లేకపోవడం లేదు. అలా చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంతలో ఏం జరిగింది, ఆ సమయంలో ఆ దేశాన్ని అప్పుడు ఓటర్ దేశాన్ని పరిపాలిస్తున్న గాలుడు అని ఒక రాజు ఉన్నాడని చెప్పాం కదా, ఆయన ఎవట్రా, నేను శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే దాన్ని తీసి కొయ్య విగ్రహాలు ప్రతిష్ఠించడానికి మహాసైన్యంతో వచ్చేట అని ఆగ్రహోదగ్గురుడై సైన్యంతో అక్కడికి వచ్చాడు. తీరా ఆయన వచ్చి చూస్తే ఈయన ఇంద్రజుమ్నుడు కనబడ్డాడు. ఇంకా చూడండి, కంగారు పడి పాదాలకు నమస్కరించి, మహాత్మా నువ్వా, ఎప్పుడో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి ఇక రావనుకున్నాను నేను, నీ దర్శనం నాకు నిజంగా మహాసుకృతం. యుగాలు గడిచిన తర్వాత కూడా మళ్ళీ అదే రూపంతో వచ్చావు, నీ పాద రేణువుకి నేను సరిపోను. అటువంటి నేను తొందరపాటుతో యుద్ధం చేయడానికి వచ్చాను, తెలియలేదు నాకు. నేను ఏమనుకున్నానంటే ఆలయం ఎవడో పడగొట్టేస్తున్నాడేమో, విగ్రహం తీసేస్తున్నాడేమో. గాలో నామ మహీపాల, ఆయన పేరు గాలుడు, మహామహీ మహారాజు. ఆయన భక్తితో నమస్కరించి, ఈయన సైన్యం కూడా నీ సేవకులు, నేను నీ పాద సేవకుణ్ణి, మా చేత కూడా సేవ చేయించుకుని విగ్రహ ప్రతిష్టలో మమ్మల్ని కూడా పాలు పంచుకొని అన్నాడు. రాజుగారు చాలా సంతోషపడిపోయాడు. ఇంకేముంది, సుముహూర్తానికి బ్రహ్మని పిలిచాడు. బ్రహ్మగారే ముహూర్తం పెట్టాడుగా ఆషాఢమాసంలోని. ఆషాఢమాసంలో దేవతా ప్రతిష్ట ఏమిటి నీకు అందరికి అనుమానం రావచ్చు, అది మనకి భగవంతుడికి ఆషాఢమే ఇష్టం. అందుకే ఆ కాలంలో ఏర్పాటు చేశారు. సరిగ్గా ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి బ్రహ్మగారు వచ్చి సంకల్పం చెప్పి కలశస్థాపనలు చేసి విఘ్నేశ్వర పూజ అన్నీ చేశాడు. చెయ్యగానే అప్పుడు ఆకాశవాణి ఏమన్నది, ఇప్పుడు మీరంతా ఆలయం కట్టడం పూర్తయింది, ఆలయంలో ఈ దారుమూర్తుల్ని అంటే కొయ్యమూర్తుల్ని ప్రతిష్ఠిస్తారు, మరి దీనికి అర్చకులు అన్నది ఆకాశవాణి. వెంటనే ఇంద్రజుమ్నుడు, ఆకాశవాణి రూపంలో మమ్మల్ని సరి అయిన మార్గంలో నడుపుతున్న నారాయణ, ఇదంతా నీ సంకల్పం, నీ సంకల్పంతో మేము ఏ పనైనా చేయగలుగుతున్నాం, కాబట్టి మాకేం తెలుస్తుంది, ఈ ఆలయానికి అర్చకులు ఎవరో నువ్వే చెప్పు. ఏంటంటే గుడి కట్టడం కదా, గుడికి పెర్మనెంట్గా అర్చకుడు లేకపోతే ఎలాగండి, రోజు వచ్చి దీపారాధన చేసి కాస్త నివేదన చేసేవాడు ఉండద్దు మరి, గుడులు కట్టి వదిలితే ఎలా? ఆ అర్చకుడు కూడా భక్తితో చేసేవాడు కావాలి కదా. అందువల్ల ఎవరు అర్చకులు అనగానే, ఇదిగో నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి సహకరించిన ఈ విద్యాపతి అనే నీ పురోహితుని తమ్ముడు మొదటి అర్చకుడు, ఇతడితో పాటు ఆ విశ్వావసుడు శాశ్వత అర్చకుడు, ఇద్దరి అర్చకులు నాకు. ఈ విశ్వావసుడు ఒక కన్ను, విద్యాపతి ఒక కన్ను, ఈ బోయవాడు విశ్వావసుడు విద్యాపతి, వీళ్ళు అర్చన చెయ్యాలి. అది కూడా ఎలాగట, ఒకరోజు విద్యాపతి, రెండో రోజు విశ్వావసుడు, మళ్ళీ మూడో రోజు విద్యాపతి, నాలుగో రోజు విశ్వావసుడు, ఈ ఇద్దరే నాకు అర్చన చెయ్యాలి. తర్వాత నిజంగా ప్రతి 10 మందికి కుండలు ఇచ్చి సహకరిస్తున్న వాళ్ళు కుమ్మరి వాళ్ళు. కుమ్మరివాడు విష్ణుమూర్తితో సమానుడు, నా చేతిలో చక్రం ఉంటుంది, వాళ్ళకు కూడా కుమ్మరి చక్రం ఉంటుంది, కాబట్టి ఎప్పటికప్పుడు నివేదన చేసే బాధ్యత కుమ్మరి వాళ్ళది. ఆ వంశానికి అప్పగించేశాను. వాళ్ళు కొత్త కొత్త కుండలతో మంచి ఆహారం వండి ఆహారాన్ని నివేదన చేసి వాళ్ళు తిని 10 మందికి పెట్టాలి. నాకు ఆ ఆహారం అంటే చాలా ఇష్టం. ఈ ఆహారానికి ఉచ్చిష్టం, ఎంగిలు ఉండదు, నిలబడి తినడం పనికిరాదు, కూర్చునే అక్కడ తినాలి, ఇది నియమం. కాబట్టి నైవేద్యం వండే బాధ్యత ఏమో కుమ్మరి వాళ్ళది. తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళు వండిన తర్వాత మళ్ళంటి వాళ్ళం పెద్ద కదా గొప్పగా, ఏముండవు మేము ఆచారం కలిగిన వాళ్ళం, మడి కలిగిన వాళ్ళం తినమన్నారా, వాడు భ్రష్టుడు అవుతాట. అందుకే అక్కడ సర్వం జగన్నాథ్, అందరూ తినవలసిందే ఆ కొండతోటి. చూసారా భగవంతుడు మనుష్యుల మీద ఎంత గొప్ప సయోధ్య పెట్టాడో, లేకపోతే ఈ వీళ్ళు వెకిలి వేషాలు వేస్తారని ఆ పనిచేశాడనమాట. అనగాని నీవు చెప్పినట్టే నైవేద్యమునకు కుమ్మరి వంశస్థుల్ని అర్చకులుగా విద్యాపతి విశ్వావసుల్ని నియమిస్తున్నానన్నట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విద్యాపతి వంశం వాళ్ళు విశ్వావస వంశం వాళ్ళే అక్కడ అర్చకులు, గుర్తుపెట్టుకోండి ఆ వంశం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి క్షేత్రానికి రాజు ఎవరు అన్నాడు మళ్ళీ ఆకాశవాణి రూపంలో విష్ణువు. అది కూడా నువ్వే నిర్ణయించన్నాడు ఇంద్రజమురుడు. ఈ పూరి జగన్నాథ క్షేత్రానికి మహారాజు ఈ విశ్వావసువు, ఇంక ఇతని వంశం వాళ్ళే ఇక్కడ మహారాజులు. కానీ నా కోసం ఒక మహారథం తయారు చేయండి, ఆ రథోత్సవంలో ఈ విశ్వావసువు మాత్రమే బంగారపు చీపురు కట్టతో రథానికి ముందు తొడవాలి, ఆ తర్వాత ఇతని వంశం వాళ్లే తుడిచే బాధ్యత స్వీకరించాలి అన్నట్ట. అందుకే పూరి జగన్నాథంలో రథోత్సవంలో రాజుగారు వచ్చి తుడుస్తారు. ఆ రాజుగారు ఎవరు అనుకుంటారు, ఈ విశ్వావసు ఈ బోయవాడి వంశస్థులు. ఇప్పటికి కూడా రథం ఊరేగింపు ఉంటుంది కదా, జగన్నాథ రథచక్రాలంటే మాట్లాడండి బాబోయి. ఆ రథచక్రాలు చాలా పెద్దవి. ఆ ఉత్సవం జరుగుతున్నప్పుడు రథం నడుస్తున్నప్పుడు ముందుగా ఆ వంశ రాజుగారు, ఏది విశ్వావసు వంశపు రాజుగారు పూరి మహారాజు గారు వచ్చి బంగారపు చీపురుతో అలా తుడుస్తారు. వచ్చిన తమాషా కథ కూడా ఉంది. ఒకప్పుడు ఈ జగన్నాథ క్షేత్ర పాలకులైన ఈ విశ్వావసు వంశస్థుల్లో ఒక ఆయన చాలా గొప్ప వీరుడు. ఆయన ఈ వంగదేశపు రాజు కూతుర్ని ప్రేమించాడు. ఒరిస్సా పక్కనేగా వంగదేశం, వంగ అంటే ఇప్పుడు బెంగాల్, బెంగాల్ అంటే చాలా పెద్దది, ఇప్పుడు రెండుగా విడిపోయింది. ఆ వంగదేశాన్ని పరిపాలించే రాజుగారికి కొంచెం అహంకారం. ఆయన ఈ పూరి జగన్నాథ రాజవంశాన్ని చులకనగా చూసేవాట, ఆ బోయవాళ్ల వంశం అని. అందరూ రాజులే కదా, ఏమిటి అహంకారం. సరే పాప ఈ విశ్వావసు వంశపు రాజుగారు ఆయన ఈ వంగదేశపు రాజు కూతుర్ని ప్రేమించి నీ కూతురు నగించి పెళ్లి చేయన్నాడు. అనగానే రాజుగారు, యవ్వనం నువ్వు సామాన్యుడివి, నువ్వు బోయవాడివి, మేం సుక్షత్రియులం అన్నాడు. దాంతో రాజుగారు గొడ్డు మండిపోయింది. సైన్యంతో వెళ్ళి వంగదేశాన్ని జయించి వాళ్ళ నాన్నగారిని ఈ రాజకుమార్తెని ఇద్దరిని జైల్లో పారేశాడు. జైల్లో పెడితే ఏమన్నాడు, ఏమయ్యా మామా మామా అన్నాడు ఇప్పుడు కూడా వ్యంగ్యంగా. నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమంటే నాకు ఇచ్చి పెళ్లి చేయవా, చూడు నేను బోయవాడిని నన్ను ఆక్షేపించావు గనక నీ కూతుర్ని వీధులు వచ్చేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్ట. అనగానే ఆవిడ అలాగేనండి అంది. ఆ తర్వాత జగన్నాథ రథోత్సవాలు జరుగుతున్నప్పుడు, ఇదిగో ఏది రాజుగారి కూతుర్ని వంగదేశపు రాజుగారి కూతుర్ని ఇచ్చుకురండి, ఇక్కడ ఎవడో ఒకడ వీధి ఊడ్చేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అనగానే అమ్మాయి పరిగెత్తుకొచ్చి ఈయన చెయ్యొచ్చుకుని, ఇప్పుడు నువ్వు చీపురు కట్టుకుని వీధి ఊడుస్తున్నావు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటానండి. అమ్మాయి చాలా తెలివైంది, వీధులు ఊడ్చేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని నువ్వు అన్నావు శపథం, నువ్వే చీపురు కట్టుకుని రథానికి ముందు వీధి ఊడుస్తున్నావుగా, వీధులు ఊడ్చే వాళ్ళలో నువ్వు నచ్చావు, నువ్వు నేను పెళ్లి చేసుకుంటే పక్కపక్కనవి ఆ ఏం తెలివే అని ఆవిడ పెళ్లి చేసుకుని మామగారిని విడిచిపెట్టేశాడు. కాబట్టి వీధులు ఊడ్చేవాడిని పెళ్లి చేసుకోవడం అంటే ఇంత అదృష్టం అనమాట. అంతటి మహారాజులు ఆ వీధులు ఊడుస్తారు. అలాంటి ఊడ్చేటటువంటి అధికారం ఈ విశ్వావసు వంశాల వారికి స్వామివారు ఇచ్చారు. తదనంతరం ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు నిర్మాణం ముందు పూర్తయింది. ద్వారాలకు పూజ చేస్తే కానీ ప్రతిష్ట ఉండదు కదా, అందుకని ఆ నాలుగు ద్వారాల్లో తూర్పు వైపున్న ద్వారం సింహద్వారం, సింహాకారంలో ఉంటుంది. ఏం ద్వారం అది? సింహాకారం, అది సింహద్వారం అంటారు. ఉత్తరం వైపు గజద్వారం అంటే ఏనుగాకారంలో ఉంటుంది. ఇంకా దక్షిణం అశ్వద్వారం, గుర్రం ఆ ద్వారానికి అధిష్టాన దేవత. ఇప్పుడు కూడా మీరు చూడండి అక్కడ అశ్వం కనపడుతుంది, అశ్వద్వారం అంటారు దాన్ని. ఇంకా పశ్చిమం వ్యాఘ్రద్వారం అంటే పులి అన్నమాట. మొత్తం జగన్నాథాలయానికి నాలుగు వైపులా ఎన్ని ఉన్నాయి ద్వారాలు? నాలుగు ద్వారాలు. ఈ నాలుగు ద్వారాల్లో తూర్పు ఏమిటన్నాం? సింహద్వారం, ఉత్తరం గజద్వారం, దక్షిణం అశ్వద్వారం, పశ్చిమం వ్యాఘ్రద్వారం పులి. ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ విగ్రహాలన్నీ స్వయంగా విశ్వకర్మే నిర్మాణం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళావిడ కర్టెన్ తీయటం వల్ల విగ్రహాలకు మాత్రం కాళ్ళు చేతులు ఉండవు. ఒక్క సుభద్రకి మాత్రం కాళ్ళు ఉంటాయి, చేతులు ఉండవు. ఇవన్నీ ఒకసారి మళ్ళీ పాయింట్లు మనకి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. వేదవ్యాసుల వారు ప్రతిష్ఠించే ముందు ఇవన్నీ మనకు చెబుతున్నాడు, మనకు గుర్తుంటాయని. ఇక జగన్నాథుని విగ్రహం ఎన్ని అడుగులు ఎత్తుంది? విశ్వకర్మ నిర్మాణం చేసింది 5 అడుగుల 7 అంగుళాలట, గుర్తుపెట్టుకోండి. జగన్నాథ విగ్రహం ఎంత ఎత్తు ఉంటుంది? 5 అడుగుల 7 అంగుళాలు. ఆయనకంటే ఆయన అన్నగారు బలభద్రుడు ఉన్నాడు, ఆయన విగ్రహం రెండు అంగుళాలు తక్కువ,
ఐదు అడుగుల ఐదు అంగుళాలు, ఆయనేమో ఐదు అడుగుల ఏడు అంగుళాలు,
ఈయన రెండు అంగుళాలు తక్కువగా ఉంటాడు. ఎందుకంటే జగన్నాథుని కంటే తమ్ముళ్ళ యొక్క విగ్రహాలు, తక్కిన వాళ్ళ విగ్రహాలు ఎత్తు ఉండకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం వెంకటేశ్వర ఆలయం కడితే తిరుపతిలో తిరుమలలో కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహము కంటే పెద్ద విగ్రహం చేసి ప్రతిష్ఠిస్తే దోషంట కలియుగంలో. ఎందుకంటే అంతకంటే ఒక అరంగుళమైన తక్కువ ఉండాలి, ఒక్క అంగుళం తక్కువ ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. అందుకే ఆ కొలతల ప్రకారమే ఎవరైనా ఆలయాలు కట్టాలి. ఒక్క వెంకటేశ్వరుడికి ఆ నియమం, నారాయణుడికి ఆ నియమం లేదు. నారాయణ విగ్రహం మీరు ఎంత విగ్రహం పెట్టండి, ఆంజనేయుడి విగ్రహం ఎంత విగ్రహం అయినా పెట్టండి, శివలింగం ఎంతైనా పెద్ద పెట్టండి, ఒక్క వెంకటేశ్వర ఆలయం కడితే మాత్రం అక్కడ మన కొండ మీద ఉన్న వెంకటేశ్వరుడి యొక్క విగ్రహము కంటే కనీసం ఒక్క అంగుళం తక్కువ ఉండాలట. ఈ నియమాలతోటే జగన్నాథుణ్ణి ఐదు అడుగుల ఏడు అంగుళాలతోటి, బలభద్రుణ్ణి ఐదు అడుగుల ఐదు అంగుళాలు రెండు అంగుళాలు తగ్గించి, సుభద్ర ఆవిడికి ఖచ్చితంగా ఐదు అడుగులే, ఇంకా వాళ్ళ అంగుళాలు లేవు అక్కడ, కరెక్ట్గా ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టారు. చెల్లెలు గారు కొంచెం పొట్టిగా ఉండాలండి. భార్యామణి భర్త కంటే బాగా పొడుగ్గా ఉందనుకోండి, భర్తకి చాలా లాభాలు ఉన్నాయి. సంక్రేశుభోచ్చు సినిమాకి ఆవిడ, కానీ చూసేవాడికి అంత బాగుండదు. అందుకే ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఆవిడతో పెడుతున్నప్పుడల్లా ఆవిడకి చెప్పులు లేకుండా ఈయన బూట్లు వేసుకుని నానాయాత్ర పడి ఆవిడ ఒంగోమంటాడు, ఇలా కొంచెం ఒంగోవే బాగున్న పక్కన అంటాడు. ఈయనేమో ఇలా నానాయాత్ర పడుతూ ఉంటాడు. బెంగళూరులో ఆ దంపతులను చూసినప్పుడల్లా మేము ముచ్చట పడుతూ ఉంటాం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే చెల్లెలు భార్య కొంచెం తక్కువగా ఉండాలని కొందరు కోరిక. అందుకే రాజుగారు నిర్మాణం చేసినప్పుడు ఐదు అడుగులు మాత్రమే సుభద్ర గారు ఉండేలా చేశాట. ఇంకా అక్కడ వేదికలు ఉండాలిగా, విగ్రహ ప్రతిష్ఠ చేసే ఆ దిమ్మని వేదిక అంటారు అవునా. ఆ వేదికకి వరసగా రత్నవేది, జగన్మోహన వేది అని పేర్లు పెట్టాడు బ్రహ్మదేవుడు. రత్నవేది అన్నదే జగన్మోహన వేది. ఆ వేదికను చూస్తే జగత్తు పరవశం పొందుతుందట. ఆ వేదిక చుట్టూ ప్రదక్షిణ చేయొచ్చండోయ్, మా అదృష్టవశాత్తు ప్రదక్షిణ చేసాం. స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం జనం లేనప్పుడు అర్చకులు వాళ్ళు టికెట్లు ఏవో ఉంటాయి, లేకపోతే వాళ్ళని అడిగితే ఇస్తారు. ప్రదక్షిణ చేయొచ్చు అవకాశం ఉన్నప్పుడు, ఎల్లవేళలో ఎవరు కానీ. ఇప్పుడు శ్రీశైలంలో లింగమును ముట్టుకోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో ఆ అర్చన అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి స్పరిశ ఉండదు అనమాట. ఎప్పుడు స్పరిశ ఉందో తెలుసుకుని మనం వెళ్ళాలి కదా, అలాగే ప్రదక్షిణ చేసే సమయం తెలుసుకుని వెళ్ళాలి. ఇక అధికాషాఢమాసంలో మాత్రమే స్వామిని ప్రతిష్ఠించడం వల్ల అప్పటి నుంచి అధికాషాఢమాసంలోనే ఈ ప్రతిష్టలు వెళ్ళి కొత్త విగ్రహాలు తయారు చేస్తున్నారు. సాధారణంగా ఇందాక ఏం చెప్పాను, అధికాషాఢమాసం 12 ఏళ్ళకి లేక 9 ఏళ్లకు వస్తుంది, అప్పుడల్లా కొత్త విగ్రహాలు తయారు చేస్తారు. పాత విగ్రహాలు ఏం చేయాలి, పాతి పెట్టాలి. వాటిని ఏదో ఒక శరీరం పాతి పెట్టినట్టు పాతి పెట్టాలి, అవి మళ్ళీ తొక్కకుండా చూస్తారు దాన్ని. కొత్త విగ్రహాలను ఏమంటారు, నవకళేబరాలు, కొత్త కళేబరాలు అంటారు, కొత్త శరీరాలు అంటారు. వాటికి ఉత్సవం చేస్తారండే, అప్పుడు మంచి అభిషేకం ఇవి చేస్తారు. ఈ జగన్నాథ విగ్రహంలో నాభి దగ్గర ఒక పద్మం ఉంటుందని చెప్పాను కదా, బొడ్డు దగ్గర ఈ పద్మం ఒకటి ఇలా పీకుతారు, దానికి చుట్టూ ముళ్ళల్లో ఉంటాయి. ఆ కొత్త విగ్రహం బొడ్డు దగ్గర అలా నొక్కుతారు, ఈ మేకులు లాంటివి అందులో దిగిపోయి ఆ విగ్రహంలో అతుక్కుపోతాయి. ఈ విధంగా కొత్త విగ్రహానికి ప్రాణప్రతిష్ట అంటే ఈ పద్మమును అక్కడ తగిలించడమే. ఇంకా దేవాలయం వేదిక ఉండడం, విగ్రహాలు ప్రతిష్ఠించడమే కదా, దానికి ధ్వజస్తంభం ఉండాలి. మరి ధ్వజస్తంభం మీద జెండా మీదే ఉండాలి, సుదర్శన చక్రం ఉంటుంది. ఇప్పటికి కూడా సుదర్శన చక్రం ఉంటుంది. మనం ఎలా అయితే రామాలయంలో జై శ్రీరామని ఆంజనేయుడిని పెడుతున్నామో ఆంజనేయుడు ధ్వజం, హనుమధ్వజం, అలాగే కొన్ని కొన్ని గొళ్ళలో సుదర్శన చక్రం ఉంటుంది. ఏదో శివాలయం అయితే నంది ధ్వజం ఉంటుంది అవునా. ఇక్కడ కూడా పైన నా అనుమానం ధ్వజం మీద ఇదే ఉంటుంటుంది, సుదర్శన చక్రమే. అలాగే అక్కడ కూడా జెండా మీద సుదర్శన చక్రమే ఉంటుంది. అక్కడున్న కృష్ణుణ్ణి మనోమోహనుడు అని బ్రహ్మగారు పేరుతో పిలిచాడు. జగన్నాథుడు అసలు పేరు మనోమోహనుడు. హిందీ వాళ్ళు ఏంటంటే మనోమోహన శబ్దం పలకలక మన్మోహన్ అంటారు అండి. మన్మోహన్ అనకూడదు దానికి, అది హిందీ వాళ్ళ సంప్రదాయం. మనశ్శబ్దం మోహన చేరగానే మనో అయిపోతుంది అనమాట. మనశ్శక్తి అలాగే మనోజగత్తు. మనోజవం అంటారా, మనజవం అంటారా అనకూడదుగా మరి. అందుకే మనోజవం వారు తుల్యం అంటున్నారు అనమాట. విసర్గం ఉన్నప్పుడు పక్కన వర్గము యొక్క తృతీయ చతుర్థ పంచమక్షరాలు వస్తే ఓకారం అవుతుంది. ఇది కొంచెం మీకు చెప్పాలి. వర్గం అంటే ఏమిటి, కవర్గు, క ఖ గ ఘ ఇఞ దీన్ని కవర్గ అంటారు. ఇందులో మొదటి రెండు అక్షరాలు ఏంటి, క ఖ. మూడు నాలుగు ఐదు ఏమిటి, గ ఘ ఇఞ మనశ్శబ్దం పక్కన క చేరింది అనుకోండి, మనహ కార్యము, మనఃకార్యం అంతే, విసర్గ విసర్గ కిందే ఉంటుంది. ఖడ్గము చేరింది అనుకోండి మనహ పక్కన, మనఃఖడ్గము అంతే, అది విసర్గ మారదు. మనోఖడ్గం మనోకామన అనకూడదు, మనఃకామన. మనఃకామన అయ్యే కానీ మనోకామనాదేవి కాదు. క కాక్కలు వచ్చినప్పుడు విసర్గలాగే ఉంటుంది. ఇంకా మూడు నాలుగు ఐదు అక్షరాలు గ ఇణ్య వస్తే మాత్రం ఈ విసర్గం ఏమవ్వాలి, ఓ అయిపోవాలి. అందుకే మనో ఘట్టం, మనో గజం. ఇణ్య అనేది ఎంతో విడిగా అక్షరాలు ఉండవు అనుకోండి, ఉన్నప్పుడు చూసుకోవాలన్నమాట. అలాగే చాచ్య జాధ్యాయిణి, చాచ్యాలు ఉంటే విసర్గ అలాగే ఉంటుంది, జాధ్యాయిణి వస్తే మారుతుంది. టాట్ట ఉంటే విసర్గ విసర్గ కిందే ఉంటుంది, డాఢాణ వస్తే విసర్గ ఓ అవుతుంది, తాత్త వచ్చినప్పుడు విసర్గ విసర్గ కిందే ఉంటుంది. మనస్తంత్రము అనాలి, మనోతంత్రం అనకూడదు. కానీ దాద్ధాన వచ్చినప్పుడు మనోధనుస్సు, మనోధైర్యం, మనో నాటకం, ఇలా దాద్ధాన వస్తే విసర్గ ఓకారం అయిపోతుంది. అలాగే పాప్ప బాబ్బమ్మలు కూడా, పాప్పాలు ఉంటే మారదు కానీ బాబ్బమ్మ ఉన్నప్పుడు మారిపోవాలి. కాబట్టి మనహ మోహన ఎవ్వాలి, మా వచ్చినప్పుడు విసర్గ ఓ మనోమోహన. ఇది దృష్టిలో పెట్టుకుంటే ఓహో విసర్గ తర్వాత ఒకటి రెండు అక్షరాలు ఉన్నప్పుడు విసర్గ విసర్గ కిందే ఉంచాలి, మూడు నాలుగు ఐదు అక్షరములు వచ్చినప్పుడు విసర్గ ఓ అవ్వాలని మీకు తెలిసిపోతుందన్నమాట. అప్పుడు మనోకామన అనకుండా మనఃకామన అంటారు. ఎంత తేలిక సూత్రం ఇంతే. అందులో మనోమోహన అనాలి. అయినా వ్యవహారంలో మన్మోహన్ అన్నల్లా పదేళ్లు కూర్చుని పరిపాలించలా మౌనముని, మన్మోహనుడు కాదు మనోమోహనుడు పాపం. సరే ఆయన పక్కన పెడితే ఈ కృష్ణుడు అక్కడ వెళ్ళగానే మన మనస్సును ఆకట్టుకునే రూపంతో ఉంటాడు గనక మనోమోహనుడు అన్నారు. ఉత్సవమూర్తులకి ప్రతి సంవత్సరం మూడు మూర్తుల్ని మూడు పడవల్లో ఉంచి ఎన్ని ప్రతి సంవత్సరం ఏం చేస్తారు, సుగంధ జలాలతో స్నానం చేయించాలి. ఇది బ్రహ్మగారు చేశారు కాబట్టి అలా చేస్తారన్నమాట. ప్రతిష్ట ముందు ఇలా జరిగేయట అక్కడ ఉత్సవమూర్తులు ఉంటాయి. ఆ ఉత్సవ విగ్రహాలు, ఇవి ఉత్సవమూర్తులే అంటారు ఇప్పుడు. ఈ వెంకటేశ్వరుడు, శ్రీదేవి, భూదేవి ప్రణవపీఠం నుంచి తీసుకొచ్చామన్నమాట మీకోసమని. అలాగే అక్కడ కూడా ఉత్సవమూర్తులు ఉంటాయి. వాటికి ప్రతి సంవత్సరం మూడు మూర్తుల్ని మూడు విడివిడి పడవల్లో ఉంచి అప్పుడు ఏం చేస్తారు, సుగంధ జలాలతో స్నానం చేయిస్తారు. పడవల్లో పెట్టి సముద్రంలో తిప్పుతూ స్నానం చేయించవచ్చు, లేదా ఆ ఇంద్రజమున సరస్సులో తిప్పి స్నానం చేయించాలి. స్నానం చేయించాక ఈ ఉత్సవమూర్తుల్ని గుళ్ళో పెట్టారు మొదటిసారి. అందుకే ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. ఇక్కడ ఈ ఆలయం దగ్గర జగన్నాథుణ్ణి ప్రతిష్ఠించడానికి ముందు శక్తి పీఠాన్ని ప్రతిష్ఠించారు. ఆ విషయం మీకు ప్రారంభంలో చెప్పాను కనుక కొత్తగా చెప్పక్కర్లేదు, ఆయనే చెబుతాను. విమలాదేవి అక్కడ శక్తిపీఠం పేరేమిటి, విమల. అక్కడ అయ్యవారు ఎనిమిది రూపాలని చెప్పానా, శివుడు ఎనిమిది దేవతలు ఉన్నారా, అందులో విమలాదేవి ఒక దేవత. ఈ అమ్మవారికి ఎదురుగుండా ఒక నల్లని రాతి స్తంభం ఉంటుంది. ఆ స్తంభం 10 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఎంత, 10 మీటర్లు. ఇది 16 కోణాలతో కూడి ఉంటుంది. దానికి 16 కోణాలు ఉంటాయండి చుట్టూత. కోణాలు తెలుసుకో మీకు, ఇలాగా అంచులు ఉంటాయి, అవి 16 ఉంటాయి. అది కోణార్క సూర్యాలయం నుంచి సూర్యభగవానుడు పెంపెట్టి ఆలయ ప్రతిష్ట కోసమని అమ్మవారిని ప్రతిష్ఠించగానే శక్తిపీఠమునకు ఎదురుగా ఈ స్తంభం ఉంచండి, దానికి 16 కోణాలు ఉంటాయి, 16 కళలతో కూడిన అమ్మవారికి 16 కోణములున్న స్తంభం సమర్పించానని స్వయంగా సూర్యుడు సమర్పించాడు. అందుకే ఈ శిలకి నమస్కరిస్తే సూర్యుడి యొక్క అనుగ్రహం కలిగి ఆరోగ్యం వస్తుందని శాస్త్రం. కాబట్టి ఆ స్తంభాన్ని ముట్టుకోండి, ఆరోగ్యం వస్తుంది, అనారోగ్యం తొలగిపోతుంది. ఇంకా ప్రతిష్ఠకి ముందు కుంభాలు పోసి ప్రసాదాలు నైవేద్యం పెట్టాలి. అసలు స్వామివారికి పెట్టే ఏ ప్రసాదమైనా అది మహాప్రసాదం. జగన్నాథునికి నివేదించిన పదార్థమేమో ప్రసాదం, అదే విమలాదేవికి పెట్టిన నైవేద్యం మహాప్రసాదం. ప్రసాదానికి మహాప్రసాదానికి అంత తేడా ఉంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, జగన్నాథస్వామి వారికి నివేదించినటువంటి పదార్థాన్ని ఏమంటాం, ప్రసాదం. అదే శక్తిపీఠం విమలాదేవికి పెట్టిన నైవేద్యాన్ని మాత్రం మహాప్రసాదం అనాలి. ఈ మహాప్రసాదానికి ప్రసాదానికి ఉచ్చిష్టం ఉండదు, దృష్టిదోషం ఉండదు, కర్మదోషం ఉండదు. ఎవరు వండినా తినవలసిందే. చెప్పానుగా కుమ్మరి వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని తయారు చేస్తారు. వాళ్ళు తయారు చేసే అగ్నికి వైష్ణవ అగ్ని అని పేరు. ఒక అద్భుతమైన విష్ణునామం చదివి అగ్ని వెలిగిస్తారు, అందుకే అది వైష్ణవాగ్ని. ఈ వైష్ణవాగ్ని పరమ పవిత్రమైనది, దాని మీద వండడం వల్లే ఈ ప్రసాదం పరమ పవిత్ర ప్రసాదం. స్వర్గంలో అమృతం కంటే ఈ ప్రసాదం గొప్పదన్నారు. అమృతం కావాలా ప్రసాదం కావాలని దేవతలు అడిగితే అమృతం మాకు వద్దండి, రోజు తాగి తాగి బోరు కొట్టిందండి, మాకు ప్రసాదం కావాలంటారట. అంటే దేవతలకి కూడా ముక్తినిచ్చే దివ్య ప్రసాదం జగన్నాథ ప్రసాదం. మీలో ఎవరైనా తినకపోతే ఈసారన్నా రేపు జనవరిలో మేము పెడుతున్నాగా. ఇందాక ఏమని బిరుది ఇచ్చాను సూర్యబాబు గారికి, అభినవ సిద్ధ మర్చిపోయారు అప్పుడే. ఆయన ఎలాగో సెప్టెంబర్లో వచ్చేసాక జనవరిలో వేస్తాం. వెళ్ళినప్పుడు పూరి జగన్నాథం వచ్చి సప్తాహం చేసుకుందాం. పగటిపూట మధ్య మధ్యలో చుట్టుపక్కల క్షేత్రాలకి వెడతాం, అవన్నీ శాస్త్ర ప్రకారం చేసుకుందాం. అప్పుడు మాత్రం ప్రసాదం దొరకగానే రోట్లో వేసుకోండి. అంటే ఎంత దొరికితే అంతా తినేమని కాదు, కాస్త పక్కవాడు కూడా పెట్టండి. దేవి తరచుగా బహిష్టు ఉంటుందిట. అందుకని ఆవిడ బహిష్టున్న కాలంలో ఆ ఆలయంలోకి ప్రవేశం ఉండదు, ఒక్క విమలాదేవి దగ్గరికి మాత్రం. అది వాళ్ళు అర్చకులు చెబుతారు, దానికి నియమం లేదు, అర్చకులు చెబుతారు అన్నమాట. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రం ఇక్కడికి వెళ్ళకూడదు అంటే ఆ విగ్రహం నుంచి ఎర్రని నెత్తురు బయటకు వస్తుందిట, మనకి కామాఖ్యాదేవి దగ్గర నుంచి వచ్చినట్లుగా. ఇంకా చిత్రం ఏంటో తెలుసా, వంట చేసేవాళ్ళు కుండల్లో వండుతారే, ఆ సమయంలో లక్ష్మీదేవి స్వయంగా అక్కడికి వచ్చి ఆ కుండలో గరిటె తిప్పుతుందిట. ఆ వండిన వాళ్ళు చెబుతారు, మాకు తెలియకుండానే గరిటె తనంత తానే తిరుగుతుందండి అని. మన పురాణాల్లో చెప్పారు, ఈ కుమ్మరి వాళ్ళు వంట వండడానికి గరిటె అక్కడ పెట్టుకుంటారట, కుండ ఉందండి, కుండలో ఎసరు పోశారు, బియ్యం మరుగుతోంది, అందులో బియ్యం పోశారు, బియ్యం ఉడుగుతుంటే మధ్య మధ్యలో ఏం చేస్తారు, గరిటతో తిప్పుతారు కదా, ఆ గరిటె అందులో వదిలేస్తారట వాళ్ళు బయటికి తీయకుండా. కానీ హఠాత్తుగా గరిటె తనంత తానే అటు తిరుగుతున్నటువంటి గుండ్రంగా. కారణం ఏమిటో తెలుసా, లక్ష్మి వచ్చి ఓసారి చెయ్యేసి అలా తిప్పెడిపోతుంది ఆ కుండల్లో ఉన్న పదార్థాన్ని. అందుకే వండే పదార్థం డైరెక్ట్గా లక్ష్మి వండింది, అందుకే ఆ పదార్థం తిని తీరాలి, పరమ పవిత్ర పదార్థం అది. అక్కడ నేల మీద కూర్చునే ప్రసాదం తినాలి, నిలబడి ప్రసాదం తినడం మహాపాపం. ఇప్పుడు మనవాళ్ళు కూడా ఇక్కడ భోజనం కూర్చోబెట్టే పెడుతున్నారు, అక్కడికి వెళ్ళాక నేల మీద కూర్చోకుండా నిలబడి తినడం దోషం. నేల మీద కూర్చోలేకపోతే కుర్చీ మీదైనా కూర్చోండి, అంతేగాని కూర్చోకుండా నిలబడి ప్రసాదం తినద్దు, నిషిద్ధం అంతే. 360 కుమ్మరి కుటుంబాలు ఉండాలని విష్ణు శాసించాట. ఇప్పటికీ అంతమంది ఉన్నారు చండి అక్కడ, 360 కుటుంబాలు ఉంటాయి, వాళ్ళంతా ప్రసాదాన్ని వండుతూ ఉంటారన్నమాట. ఇంకా దేవాలయానికి ఇంద్రజుమ్నుడు 25 మెట్లు పెట్టాడు, టోటల్ అంతా 25 కలిపితే 7, అక్కడ ఎప్పుడు సప్తాహ దీక్షే ఉండాలి, అందుకే 25 మెట్లు పెట్టాడు. చిన్నపిల్లలు ఏం చేస్తారో తెలుసా, ఈ మెట్లను దొల్లిస్తారు, అలాగా దొల్లిస్తే ఆ పిల్లలకి అనారోగ్యాలు పోతాయి, మంచి వాక్ వస్తుంది. పిల్లలు పుట్టనేటువంటి వాళ్ళు మొక్కుకోవచ్చుట అక్కడికి వెళ్ళి, నాకు కొడుకు పుడితే ఈ మెట్ల మీద దొల్లిస్తాను అనాలి. మరి చంటిగుడ్డును కాదు, ఏడాది నిండిన తర్వాత కానీ లోపు దొల్లించకూడదు. కొంతమంది అజ్ఞానులు ఏం చేస్తారంటే పుట్టి పుట్టుకనే పిల్లని దొల్లిస్తే వాడు ఎగిరిపోతాడు. అలా చేయకుండా ఏడాది నిండి 7 లోపు అయితే ఎక్కువ మంచిది, 12 లోపు అయినా చేయొచ్చు. మొత్తం మీద ఇలాంటి పిల్లల్ని మెట్టు మించి అలా దొల్లిస్తారు, ఎంత బాగుంటుందో దొల్లుతూ ఉంటే. అసలు నాకే దొల్లాలనిపించింది, పక్కన నుంచి ఆవిడ చేయొచ్చు పోతే దొల్లేవాడిని. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఆ మెట్ల మీద పిల్లలు దొల్లిస్తారన్నమాట. ఇవన్నీ ప్రతిష్ఠకి ముందు ప్రతిష్టాకాలంలో ఇంద్రజుమ్నుడు బ్రహ్మ ద్వారా చేయించాడు, జరిపించాడు. ఇంకా అనేక విశేషాలు రేపు చెప్పుకుంటాం. రేపేమో బదరి మహిమ ప్రారంభమవుతుంది, ఈ మహిమ అయిపోతుంది. అంటే ఇప్పటి వరకు మీరు పురుషోత్తమ క్షేత్రం గురించి విన్నారు కదా, ఆ పురుషోత్తమ క్షేత్రం మహిమ అయిపోయి బదరి మహిమ, ఆ తర్వాత క్లుప్తంగా కార్తీక మాస మహిమ, మార్గశర మాస మహిమ, వైశాఖ మహిమ ఉంటాయి. ఈ పురాణాన్ని 18 వింటున్నారు కదా వైష్ణవఖండాన్ని, కానీ మీలో 18 వచ్చిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు, మిగతా వాళ్ళంతా అప్పుడప్పుడు వస్తారు. ఆఖరి రోజున వస్తే ఫలశ్రుతి వింటే 18 రాలేకపోయినా ఇంచుమించుగా 18 వచ్చి వినడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది అన్నమాట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా గోబ్రాహ్మణే సుఖమస్తలోక సమస్త సుఖరూ.